விதையமந்தமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தௌஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரிமதர்க்யம் த்ரிபுரம் மகஹ. అందరూ చెప్పండి, నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ ஸ்ரீகிருஷ்ணாய வயம் நுமஹ. இந்த ஸ்பஷ்டங்க வீரந்தா பலிக்காரு கனக ஸ்ரீகிருஷ்ணுடைய அனுகிரகம் மீக்கு லபிஸ்துந்து. ஸ்லோகம் பத்யம் மந்திரம் இட்டுவண்டிவி அந்தரிக்கு அர்த்தம் அய்யேலா பலக்காலி. அண்டே மனம் உச்சாரண சேஸ்தே அது தெரியாலி. గుడుంగు గుడుంగుని మింగేసి చదివేస్తే దానివల్ల ఏం ఉపయోగం ఉంది? కొంతమందిని పద్యం చదవమంటే వాడు పద్యం చదువుతాడు, ఆ పద్యం ఏమిటి ఎవరికి అర్థం కాదు. ఒక్కొక్కడు మంత్రం చదువుతాడు, ఆ మంత్రం ఎవరికి అర్థం కాదు. గొణుగుతున్నట్టుంటుంది, అవతల వాడికి స్పష్టంగా అర్థం కాదు. ఇప్పటికి కూడా ఒక ఊరు పేరు ఏమిటంటే ఒక 100 సార్లు పెరిగితే కానీ 101వ సారి అది చింతపల్లి నాకు తెలియలేదు. నా దగ్గరకు ఒకడు వచ్చాడు, మీదే ఊరు అంటే అన్నాడు. ఆ ఏమిట్రా బాబు అంటే అలా చింతించగా 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 ఎప్పటికో చింతపల్లి అని తేలింది. హాయిగా చింతపల్లి అంటే ఎంత అర్థం అవుతుందండి? ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కొన్ని ప్రాంతాలు రాను 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 విచిత్రంగా మారిపోతాయి. దాని శబ్దానికి అర్థం కూడా తెలియకుండా పోయింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న క్షేత్రం పేరు కురుక్షేత్రం. ఇది ఉన్న రాష్ట్రం హర్యానా. హర్ అంటే శివుడు, ఆయన నిరంతరం ఇక్కడ యానము చేస్తాడు, తిరుగుతూ ఉంటాడు. హర్ యానం హర్యానం అయిపోయింది. అంటే హరుడు తిరిగేటట్టు. యానం అంటే ఏమిటనమాట, అటు ఇటు సంచరించుట తిరుగుట. ప్ర అనేది చేరితే బాగా నడుచుట, అందుకే ప్రయాణము అన్నాం. దానికి మనం దర్జాగా సెకండ్ ఏసీలోనో ఫస్ట్ ఏసీలోనో థర్డ్ ఏసీలోనో కొంచెం కక్కుర్తి పెడితే జనరల్లోనో కూర్చుని ప్రయాణం చేస్తే ఆ ప్రయాణ సమయంలో మన నెత్తి మీద ఎవడూ గంపలు పెట్టకుండా హాయిగా ఏసీ ఉన్నప్పుడు ఏసీ సక్రమంగా పనిచేస్తూ మధ్యలో ఏసీలో మంటలు రాకుండా ఉంటే బోగీలు మార్చవలసిన అవసరం లేకుండా ఉంటే ప్రయాణం చేసేటప్పుడు దారిలో బస్సువాడు గంటన్నర సేపు టిఫిన్ కోసం ఎక్కడన్నా ఆపి డోరు తీసేస్తే అప్పుడు ఆ డోరు దగ్గర కూర్చున్న వాడికి చలిగాలు కొడుతూ ఉంటే బాధపడుతూ ఉంటే అది ప్రయాణం ఎలా అవుతుంది? ప్రయాణం సుఖంగా సాగితే అప్పుడు మాత్రమే ప్రయాణం, అంటే చక్కని నడక. హరుడు శివుడు ఇక్కడ నిరంతరం తిరిగాడు ఒకప్పుడు, అందుకని ఆయన పేరు మీదుగా ఇది హర్ యానము. హిందీలోకి వచ్చేసరికి హరయానం కాస్త హరయానం అయింది. ఒక్క హరుడేనా, హరి కూడా తిరగడం వల్ల హరేహే యానస్థిత ప్రదేశ హరియాన. హరుడు నిరంతరం తిరిగిందే కాకుండా హరి తిరిగిన ప్రదేశం కూడా, అంటే శివుడు కేశవుడు ఇక్కడ తిరిగారు. శివుడు ఋషులకు దర్శనమిచ్చి ఈ ప్రాంతాన్ని పవిత్రం చేశాడు. అదే విష్ణు అయితేనో కృష్ణావతారంలో ఎంత తిరిగాడండి, ఇక్కడ ఎన్నిసార్లు తిరిగాడు ఆయన ఈ ప్రదేశం అంటే ఇష్టపడి స్నానానికి గ్రహణ సమయంలో స్నానానికి వచ్చాడు, దానం చేయడానికి వచ్చాడు. అన్నిటికీ మించి ఈ స్థానం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఇది ధర్మక్షేత్రమని భావికాలంలో ఇక్కడ నుంచి మళ్ళీ ధర్మం ఉద్ధరింపబడాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఈనాటి వరకు ఎవ్వరూ ఇవ్వలేనంత మహాసందేశం, సకల ఉపనిషత్తుల సారం, వేదసారం భగవద్గీతను ఇక్కడే అందించాడు ఆయన. అంటే దీన్ని బట్టి ఈ స్థలం ఎటువంటిదో ఆలోచించండి. మరి ఇటువంటి స్థలంలో కూడా కొందరు పాపాత్ములు ఉన్నారే అంటే, ఎప్పుడూ కూడా వెలుతురుంటే నీడ ఉంటుంది. ఇప్పుడు నాకేసి ఫోకస్ లైట్ పెట్టాడు అంటే ఇటువైపు అంతా వెలుతురుంది, ఇప్పుడు దాని వెనక ఏమవుతుంది, చీకటి ఉంటుంది. చీకటి ఉంటే పగలుంటుంది, పగలుంటే రాత్రి ఉంటుంది, తప్పదు. ధర్మం ఎక్కడుంటే అక్కడ నాణ్యమునకు బొమ్మ బొరుసు ఉన్నట్టుగా ధర్మం ఉన్న చోట అధర్మం ఉంటుంది. దానం ఇచ్చే చోట పిసినుగుట్టాడు ఉంటాడు. భార్యామణి గొప్ప దానం చేసే లక్షణం కలిగిందయి ఉంటే, వెనక ముందు చేయకుండా కట్టలకు కట్టలు డబ్బు దానం చేసే లక్షణం భార్యకు ఉంటే, దిక్కుమాలిన భర్త రూపాయి రూపాయి గిరిగీసి గిరిగీసి ఖర్చు పెడతాడు. భర్తగారు పిసినుగొట్టయితే భార్య దాతృత్వం కలిగిందయి ఉంటుంది. లేదా భర్తగారు వెనక ముందు చూడకుండా ఖర్చు పెడితే భార్యామణి వెళ్ళిన చోట ఇచ్చేస్తున్నావు, ఎందుకు, ఆయన తర్పణాలు ఇప్పించినంత మాత్రం చేత ఆయనకి 1000 ఇవ్వాలా, రూపాయి చాలదా అంటుంది. అంటే ఈ ఇద్దరిలో ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు ఉంటారు. ఇద్దరు దాతృత్వం కలిగిన వాళ్ళు, ఇద్దరు పిసినగొట్టనుకోండి, ఇక చెప్పక్కర్లేదు ఆ కుటుంబం. కాబట్టి ఎక్కడ ధర్మం ఉంటే పక్కనే అధర్మం కూడా ఉంటుంది. అందువల్ల ఇటువంటి స్థలంలో ధర్మాధర్మములు రెండూ ఉంటాయి. ఎవరు ధర్మమును పొందగలరు, ఎవరు అధర్మమును ఆచరించి పాడైపోతారు అంటే, ఈ క్షేత్రమునకు సంకల్పసిద్ధి ఇచ్చాను అన్నాడు కృష్ణుడు. అంటే ఏమిటనమాట, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంత చల్లగా ఉన్నా సమంత పంచకములో స్నానం చెయ్యగలను అనుకున్నాడా వాడు, గ్యారంటీగా స్నానం చేస్తాడు. దానికి ఉదాహరణ మీరే. నిన్నటి దాకా టోపీలు మీరు పెట్టుకుని గురువుగారికి మాత్రం వేయలేదు అదృష్టం, కొంతవరకు నాకు టోపీ వేయకుండా రకరకాలైన కోట్లు వేసుకుని నానాయాతన పడ్డారా. కానీ స్నానం చేయకుండా మీరు గదిలో ఉన్నా పర్వాలేదు, మీరు గదిలో వేణీళ్లు చేసినా నేను కాసిన చన్నీళ్ళు అక్కడి నుంచి తెచ్చి జల్లుతానన్నా సరే నన్ను తోసుకుని మరీ వెళ్ళి స్నానం చేశారు అంటే మీలో ఎంత శక్తి ఉందో ఒకసారి ఆలోచించండి. అసలు మానవుడికి ఉన్న గొప్పతనం అదే. మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు. నేను శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు వెళ్ళారు. శరీరంతో హరిశ్చంద్రుడు స్వర్గానికి వెళ్ళాడు, ధర్మరాజు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. సక్రమమైన ఆచరణ వల్ల, పట్టుదల వల్ల వాళ్ళు సాధించగలిగారు. అలాగే మనం హిమాలయాలలో స్నానం చేయాలి అంటే వెళ్ళి చేయటంలో, కేదారంలో స్నానం చేస్తున్నాం, బదరీలో స్నానం చేయగలుగుతున్నాం. బదరీలో అంటే కనీసం ఉష్ణకొండం ఉంది, ఇక్కడ ఏక ఉష్ణకొండమూ లేదు, అయినా చేయగలుగుతున్నాం. కాబట్టి నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, పొద్దుట ఇంచుమించుగా చాలామంది మరీ పడుచువాళ్ళు, 60 నుంచి 90 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి పడుచువాడు వాళ్ళు, వీళ్ళల్లో కాస్త ముసలాడు ఎవడన్నా ఉన్నాడంటే వీడే. కాస్త స్నానం చేసిన ఈ కుర్రవాడు ఒక్కడు మాత్రం ఓహో అన్నాడు. కానీ 2 రోజులు ఇక్కడ తిరిగి నిన్న ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు, కూర్చుని పురాణం విన్నటువంటి వాళ్ళు, కింద కూర్చున్నారు పైన కూర్చున్నారు, ఏమాత్రము జంకు గొంకు లేకుండా సంకోచించకుండా సంకల్ప మాత్రంతో స్నానం చేయగలిగారు. ఇలా స్నానం చేసిన తర్వాత ధర్మం మీలో ఉండకుండా ఉంటుందా? నేను ఎందుకు చెబుతున్నానంటే, మేము స్నానము చెయ్యగలము అని మీరు అనుకోగానే మీకు స్నానం చేసే ఏర్పాటు పరమాత్మ చేశాడు. అసలు ఆ నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయో తెలుసిన, కానీ వాడు మనం అడుగు పెట్టినప్పుడు మనకేమనిపించలేదు, బుడుంగును ములిగినప్పుడు ఏమనిపించలేదు, బయటకు వచ్చాక తెలిస్తే వేయచ్చేమో. కానీ సాధారణంగా ఈ నీళ్లలో ములిగితే కోల్డ్ బర్నింగ్ అంటారు దాన్ని. ఇది మామూలు బర్నింగ్, అది కోల్డ్ బర్నింగ్. కాళ్ళల్లో తిమ్మిర్లు వచ్చినట్టుగా, గుచ్చినట్టుగా ఏదో శబ్దాలు వచ్చి బాధ కలుగుతుంది. ఇవాళ పెద్దగా ఎక్కువ బాధపడలేదు, ఆ మాత్రం చలి కాబట్టి వణికితే వణికారు. కానీ ఇక్కడికి వచ్చి ఎవ్వరూ సణుక్కోలేదు, గొణుక్కోలేదు, వణుక్కోలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుని తర్పణాలంటే తర్పణాలు కూర్చోగలిగారు. దీన్ని ఏమంటారు, సంకల్ప సిద్ధి శుద్ధి. ఈ స్థలంలో గొప్పతనం అదనమాట. నేను చలిని తట్టుకుని స్నానం చేస్తానంటే చేయగలరు. నేను ఇక్కడికి వచ్చి స్నానం చేయటం వల్ల నాకు పునర్జన్మ ఉండదు, శాశ్వత బ్రహ్మలోకం వస్తుంది అనుకుంటే వచ్చి తీరుతుంది. నాకు సకల శుభాలు కలుగుతాయి అనుకుంటే కలుగుతాయి. కాదు ఆ బోడి స్నానం వల్ల లాభం ఉంది అనుకుంటే ఇంటికి వెళ్ళాక వాడికి బోడి తప్పేం మిగలకుండా అయిపోతుంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క గొప్పతనం నేను చాలాసార్లు చూశాను. కిందటి సంవత్సరం సరిగ్గా ఆగస్టులో మేము ఇక్కడికి వచ్చాం. ఆగస్టు సెప్టెంబర్ కాలంలో రాజస్థాన్ యాత్ర చేసుకుని పుష్కరంలో పద్మపురాణం చెప్పుకుని ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి వెళ్ళాం. అప్పుడు ఒక ఆయనకి ఫ్లైటు చాలా టైట్ షెడ్యూల్ అది. అతి కష్టం మీద ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఇంకా నాకు విమానం వెళ్ళిపోతుందేమో అని లోపల భయం వేసిందిట. ఇంతలో ఆయనకి నేను పురాణంలో చెప్పిన మాట గుర్తుకొచ్చింది, కురుక్షేత్రం నుంచి వచ్చిన వాడు ఏమనుకుంటే అది అవుతుంది అని గుర్తుకొచ్చి, నేను 7 గంటలకు ఫ్లైట్కి వెళ్ళాలి కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి 7 అవుతోంది, అయినా గురువుగారు చెప్పినట్టుగా సంకల్ప శుద్ధి కనుక ఉంటే నా ఫ్లైట్ 2 గంటలు ఆలస్యం అవుతుంది అనుకున్నట్ట. కరెక్ట్గా అప్పుడు 9 గంటలకు బయలుదేరింది. ఈ లోపల వెళ్ళగానే ఇవాళ అక్కడ విమానం లేట్ అని చెప్పారండి, అందువల్ల మీరు మిమ్మల్ని ఎలవ చేసామన్నారు, ఎలవ చేశారు సుప్రీం గారికి. అసలు ఆయన పంపారు కూడా వాట్సాప్, దాని మొహం ఏదో ఉంటుంది కదా, అదేమో నాకు తెలియదు కానీ ఓ మెసేజ్ పెట్టారట, ఆయన చూసుకోలేదు కానీ దర్జాగా కేసు వెళ్ళిపోయాడు ఆయన. ఇలా ఎన్నో పర్యాయములు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అదే జరిగింది. ఒక్కొక్కడు వస్తాడు, ఇంకేముంది ఈయనేమో 1 గంటన్నర దాకా తర్పణాలు ఇప్పించలేదు, 1 గంట 40కి రైలు అనుకున్నాను, దిక్కుమాల రైలు వెళ్ళిపోతుంది అనుకున్నాడు, ఇక్కడ ఉండగానే వెళ్ళిపోయింది. ఎందుకని వాడు సంకల్పంలో అలా అనుకున్నాడు కదా, రైలు వెళ్ళిపోవాలి అని మనస్సులో అనుకున్నాడు, రైలు వెళ్ళిపోయింది. రైలు ఆగుతుంది అనుకోమని ఆగుతుంది. దీనికి ఇంకో ఉదాహరణ చెప్పనా, 2017 జనవరిలో శ్రీకాళహస్తిలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు, తెలుసు కదా మీకు, కాళహస్తిలో చాలా వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. దాన్ని ఆయన చలసాని వారి పేరు ఏదో ఉంది, వారే మొత్తం ధ్వజస్తంభానికి అంతటికీ కూడా ఖర్చు పెట్టారు. రోజుకు ఒక్కొక్క పండితుడి చొప్పున 5 రోజుల పాటు 5 పండితుల్ని పిలిచారు. ఈ 5 పండితులు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కాలంలో రోజుకు ఒక్కొక్కళ్ళు ఉపన్యాసం చెప్పారు. ఈ కార్యక్రమం అంతా నిర్వహించే బాధ్యత పివిఆర్కే ప్రసాద్ గారి మీద పెట్టారు. పివిఆర్కే ప్రసాద్ గారు అంటే ఒకప్పుడు టీటీడీకి ఈవోగా చేసిన వాళ్ళు, చాలా మంచివాళ్ళు. పద్మాకర్ గారు ఏమైనా సరే మీరు ఈ జనవరి 25, 26 డేట్లు సరిగా గుర్తులేవు కానీ మీరు ప్రవచనం చేసి వెళ్ళండి అన్నారు. ఏమండి, తెల్లవారితే మా ఇంట్లో కార్యక్రమం ఉంది, చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి తిరుమల ఎక్స్ప్రెస్ నేను రిటర్న్ జర్నీ చేయించుకుంటాను. ఆ తిరుమల ఎక్స్ప్రెస్ సరిగ్గా 9:50కి అంతకు వస్తుంది శ్రీకాళహస్తి, అప్పటికి వదిలేయండి అన్నాను. అబ్బే ఏం పర్వాలేదండి, మిమ్మల్ని 8:30కి వదిలేస్తాం, 6 ప్రవచనం, మ్యాక్సిమం మిమ్మల్ని 8:30కి వదిలేస్తాం, మీరు 9:30 కల్లా ఆ రైలు ఎక్కేయచ్చు, 9:30, 9:40కి అది కదులుతుంది, ఏం పర్వాలేదు అన్నారు ఆయన. నేను రిటర్న్ జర్నీ చేయించుకున్నాను. మర్నాడు ఏలూరు రావాలి, ఆ మర్నాడు వెంటనే అమెరికా వెళ్ళాలి. తీరా చూస్తే ఆ రోజు కుంభవృష్టి కురిసింది. అక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఉపన్యాసం పెట్టిన స్థలమంతా బురదైపోవడంతో వేడి ఆడిటోరియంలోకి మార్చారు. 6:30కి ఉపన్యాసం అంటారు, 8:30కి మొదలైంది సభ. వాడు కూర్చునున్నంతసేపు నాకు అవకాశం ఉండదు. చివరికి ఏమైంది, 9 గంటలకి ఉపన్యాసానికి నన్ను పిలిచారు. ఇంతలో శాసన మండలికి చైర్మన్ చక్రపాణి గారికి సంస్కృతం తెలుగు అంటే చాలా ఇష్టం, ఆయనకి కవిత్వం అంటే బాగా ఇష్టం. అందుకని ఆయన అల్లసాని పెద్దన గారి మనుచరిత్రలో వచనం చదవండి అన్నారు ఆయన. ఆ వచనాలంటే ఆయనకి చాలా ఇష్టం. నేను కూడా రెచ్చిపోయి ఆయన చెబుతున్నారు కదా అని టైం చూసుకోకుండా, అది ఎట్లుండే వినుము గృహస్థరత్నం వలంబమార రవిరథ తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోగ్రీవ చమర సముదయంబుకు ఉదయం గుణంగల చరువుకు విలువ ఏది విశేషంబులు శేషపణికి నైన లెక్కింప శక్యంబే అంధకరిపు కంధరావాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేళ్లదేల లతా వలయంబుకు మలయంబునంగల చలువుకు విలువ ఏది అకటకట వికట కూట కోటి విటంక శృంగాట కాడౌకమాన జరదిందు బింబగ మృత దుర్దినాద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడు వడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ఠు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేల దైల విల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలాహూయమాన మానస మదాలస మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగళ్ళు విహార ప్రదేశంబులం గన్న సంస్కృతి క్లేశంబులు వాయువే సతత మత జలశ్రవణ పరాయణ ఈరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళవ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమి విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయంగనుంగునుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చు నేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు నేషదంకురిత హసనగ్ర శిష్ణు గండయుగలుండగుచు ప్రవరుండతనికిట్లనియే. దానికైనా మేము అర్థం చెప్పమంటే వాళ్ళు ఇప్పుడు చెప్పను, ఆయన చెబితే తెల్లారుతుంది. ఇక అక్కడి నుంచి చూసుకుంటే కార్యక్రమం 10:30, 9:40 బయలుదేరిపోవాలి అది కాళహస్తిలో. ఒక క్షణకాలం ఈయనకేసి చూశాను, పివిఆర్కే గారికేసి, ఏమండి ఏదో రక కారులో పంపిస్తాం, మా వారు అంతా మీరంటే ముచ్చట పడిపోతున్నారు, ఏమైనా సరే చెప్పేయండి అన్నారు. ఏం కారులో పంపిస్తారో, నేను ఇక్కడ బేరమంటున్నాను, నేను అర్జెంటుగా వెళ్ళాలి, కారులో వెళ్ళినా చాలా ఆలస్యం అయిపోతుంది, ఓపిక లేదు. సరే ఏదైతే అయిందని, నాకు కాళహస్తీశ్వరుడు అంటే భక్తి. ఆయన ప్రవచనానికి పిలిచాడు, కార్యక్రమం పూర్తయ్యేదాకా నా రైలు వెళ్ళదు, ఇంతే ఒకటే మాట అని మనస్సులో అనుకుని, ఏమండి స్వస్తి చెప్పనా అన్నాను. 11 గంటలకు స్వస్తి చెప్పాం. కారు ఏర్పాటు చేస్తాం, మీరు ఒక్కసారి సర్దుకోండి అన్నారు ఆయన. ఎవరు? పివిఆర్కే గారు. ఈ మధ్యనే పోయారులేండి. ఎందుకండి? నా రైలు నా కోసం రాకుండా ఆకుండా ఉంటుందా అన్నాను. మీరు చూడండి, 2017 జనవరిలో ఆ రోజు ఒకసారి మీరు కావాలంటే రైల్వే బోర్డు అండి అడగండి, 11:40కి వచ్చింది రైలు. అసలు తిరుమల ఎక్స్ప్రెస్ లేట్ అంత లేట్ ఎందుకు ఉంటుంది? తిరుపతిలో బయలుదేరేది అప్పటి, తిరుపతిలో బయలుదేరితే మ్యాక్సిమం గంట, అక్కడ తిరుపతిలో 7:40 అనుకుంటాను, అప్పుడు 7:50 మొత్తమే తెలియదు, కానీ నేను తెలియక 9:40 అనుకున్నాను, కానీ అది 9 ఇంటికి రావాలి. అటువంటిది 11:40కి నేను దర్జాగా హాయిగా ఎక్కి కూర్చున్నాను, నేను కూర్చున్నాక మళ్ళీ పోవగంట అయింది. దానివల్ల లాభం ఏమిటి? ఏలూరు బొత్తిగా తెల్లవారుసామన 5 ఇంటికి వెళ్ళవలసింది, 7:30కి వెళ్ళింది కనుక 7:30 దాకా గురుపెట్టి నిద్రపోదాం అనుకుంటే తెల్లవారుసామన 4 ఇంటికి ఎవడో లేపేశాడు, అది వేరే విషయం అనుకోండి. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, చాలా పర్యాయములు భగవంతుడు మనకిచ్చిన సత్య సంకల్పాన్ని, వాక్శుద్ధిని లేక సంకల్ప శుద్ధిని సద్వినియోగం చేసుకోవాలి. మంచి పనులకి ఇది ఇలాగే జరగాలి అనుకుంటే అయి తీరుతుంది. అంతటి శక్తి కలిగినటువంటి ప్రదేశం ఇది. అందుకే ఈ ప్రాంతంలో వచ్చినవాడు నేను ధర్మాత్ముడిగా ఉంటాను అంటే ధర్మాత్ముడిగా ఉంటాడు, నేను ఏ పనైనా సాధిస్తాను అనుకుంటే సాధిస్తాడు, ఇక్కడికి వచ్చి కూడా ఏం జాతకం ఏం బాగుపడుతుందో అనుకుంటే వాడు అలాగే ఇంటికి వెళ్ళాక ఈ శ్రోమని ఉంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టపడిన వాడిని నేను ఎప్పుడు చూడలేదు. మరీ భగవంతుడి మీద సంపూర్ణమైన నమ్మకము లేక అవిశ్వాసంతో ఉండేవాడు, భార్య మాట విని తప్పనిసరి పరిస్థితుల్లో యాత్రకు వచ్చినవాడు, లేక భర్త మాట విని తప్పనిసరి పరిస్థితుల్లో యాత్రకు వచ్చినవాడు, లేకపోతే పెద్దల మాటలు విని నమ్మి నమ్మకం వచ్చే పిల్లలు అయితే కష్టాలు పడతారు తప్ప, విశ్వాసంతో ఇక్కడికి వచ్చినవాడు ఎప్పుడూ కూడా ఏమనుకుంటే అది అవుతుంది. దానికి ఉదాహరణ చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ కురుక్షేత్రంలో యుద్ధం ఏర్పాటు చేయడానికి గల కారణం, ఏ వంకతో ఇక్కడ చచ్చినా వాడు మోక్షం పొందుతాడు, స్వర్గానికి పోతాడు. పైగా ఇక్కడ అనుక్షణం నా విభూతులు, నా మహిమలు చూపిస్తాను, అవి చూసి కూడా తరిస్తాడు. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వీలున్నంత వరకు మంచి సంకల్పంతో ఉండండి అన్నాడు. అలా ఉన్నవాళ్ళంతా బాగుపడ్డారు. కాబట్టి ఇటు హరి ఇటు హరుడు ఇద్దరూ యానము చేసిన దివ్య స్థలం ఇది. పోనీ అక్కడ తాగామా? ఈ బ్రహ్మ సరోవరం పొద్దుట వీరు స్నానం చేసిన ఆ కుండాలన్నీ కూడా మొట్టమొదట బ్రహ్మ సంకల్పంతో ఇక్కడికి వచ్చే కనుకే దాన్ని బ్రహ్మ సరోవరం అన్నారు. బ్రహ్మలోకానికి వెళ్ళడము అంటే, ఇప్పుడు ఆయన మంత్రంలో బ్రహ్మలోకం సగచ్చతి లేక బ్రహ్మలోక జిగేషి అంటే శాశ్వత పరబ్రహ్మమును పొందుట అని అర్థం. అక్కడ కేవలం చతుర్ముఖములు కలిగిన బ్రహ్మ కాదు. ఇక్కడ మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. ఈ 18 రోజుల యుద్ధంలో 10 రోజుల పాటు భీష్ముడు సేనానాయకుడు. 10వ రోజు ఆయన పడిపోయాడు. 10వ రోజు సాయంత్రం వేళ సూర్యుడు పడమర దిక్కుకు చేరుతున్నట్ట, సరిగ్గా అదే సమయంలో భీష్ముడు పడిపోయాడు అన్నారు. తూర్పు తల్లకాగా కౌరవులేర్పడ కనుచుండుచుండ దర్పోజ్వలుడా భీష్ముడ హర్పతి అస్తాద్రి చేరునట్లుగబడి. తూర్పు వైపు తలపడిపోయింది, కాళ్ళు పడమరక పడ్డాయి, పడ్డంలో కూడా ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుని నేల మీద పడిపోతున్న ఆయన, ఆయన ఒళ్ళంతా బాణాలేనండి, ముళ్ళ పందికి ముళ్ళు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి బాణాలు. వేలుడు సందు కూడా లేనట్లుగా బాణాలు కొట్టాడు అర్జునుడు. తెలిసిన మీకు ఒళ్ళంతా బాణాలు గుచ్చుకున్నాయి, బాణానికి బాణానికి మధ్యలో వేలు పెట్టడానికి లేదట, వ్రేలెడము కాకుండా అన్నారు భారతంలో తిక్కన గారు. అంతలా బాణములు గుచ్చుకున్న ఆయన రథం నుంచి కింద పడిపోయాడు. ఆ పడిపోవడం బాణాలు ఉన్నాయి కనుక నేల మీద పడలేదు, ఆ బాణముల పిడేమో నేల మీద పడింది, బాణాలు గుచ్చుకుని ఉన్న చోట ఆయన శరీరం అలా పైన తేలి ఉంది. ఆ పడేటప్పుడు తూర్పు వైపు తలపడిందిట, పడమర వైపేమో కాళ్ళు పడ్డాయట. చచ్చేటప్పుడు తూర్పు వైపు తలుండి చచ్చిపోతే వాడు ఉత్తమ గతులు కడతాడు. అదే పడమర వైపు తలపెట్టుకు తెచ్చిపోతే కనీసం 1000 జన్మలు మళ్ళీ ఎత్తుతాట. అదే ఉత్తరం వైపు తలపెట్టుకు పడుకుంటే వచ్చే జన్మల్లో కొంచెం జ్ఞానులు ఇంట్లో పుడతాడు. దక్షిణం వైపు తలొండగా ప్రాణం గనకపోతే అటువంటి వాడు గ్యారంటీగా నరకానికి పోతాడు. అందుకే చచ్చిన తర్వాత శవాన్ని మాత్రమే దక్షిణం వైపు తలపెడతారు, కానీ చచ్చేటప్పుడు మాత్రం ప్రాణం ఉండగా దక్షిణం వైపు శిరస్సు ఉండకూడదు. భీష్ముడు జ్ఞాని గనక పడేటప్పుడు సంకల్పంతో నా తల తూర్పు కేసి ఉండాలనుకున్నాడు, తూర్పు కేసి తల వచ్చింది. అందుకే సుస్పష్టంగా ఉన్నారు, తూర్పు తలగా కౌరవులు ఏర్పడ కనుగొనుచునుండ ఇలకంపింపన్ దర్పోజ్వలుడా భీముడు అహర్పతి అస్తాద్రి చేరునట్లుగా పడియను. సూర్యుడు పడమర దిక్కును అస్తమిస్తుంటే ఎలా ఉంటుందో అలా పడిపోయాటాను పాపం. వెంటనే కౌరవ పాండవులంతా వచ్చారు. అప్పుడు భీష్ముడు, నాకేం పర్వాలా, ఇది పరమ పవిత్రమైన కురుక్షేత్రం, ఇక్కడ పడ్డాను, నేను చచ్చిపోతాను ఇక్కడే, కానీ నాకు ఒక బెంగోటు ఉంది, నా శరీరం అంతా బాణాలు ఉన్నాయి, తల దగ్గర మాత్రం బాణాలు లేవు, కాబట్టి తల ఇలా కిందకి వేళ్లాడిపోతుంది, తల వేళ్లాడిపోతూ ఎక్కువసేపు ఉంటే మెడ వెనుకుతుంది, దయతో నాకు తలగడ పెట్టండి అన్నాడు. వెంటనే దుర్యోధనుడు మెత్తని తలగడలు పట్టుకురండి అన్నట్ట. ఆయన, అబ్బెబ్బే, నేను ఒళ్ళు బాణాలు గుచ్చుకుని బాణాల మీద పడుకున్నాను, అంపశయ్య మీదే పడుకున్నాను, కాబట్టి దానికి తగిన తలగడ కావాలి అని అర్జునుడికి చూడగానే అర్జునుడు ఎడం చేత్తో తల పైకెత్తాయింది, కుడి చేత్తో కేవలం ఒక్క చేత్తోటి బాణాలు ఎక్కుపెట్టి తలకి చుట్టూత 3 బాణాలు కొట్టాడు. అంటే బాణములే ఆయనకి మళ్ళీ ఏమయ్యాయి, తలగడ అయ్యింది. బాణాల మీద పడుకున్నప్పుడు తలగడ కూడా బాణాలే ఉండాలి, అంతేగాని దానికి మామూలు మెత్తని పానుపులు ఉండకూడదు అన్నాడు ఆయన. మొండిగా అలాగే బతుకుతానన్నాడు ఆయన. అంటే ఇక్కడ మీరు చూసారా, ఎంత చలున్నా సరే చలి అనుభవిస్తాం అని ఎలా అయితే నెత్తి మీద టోపీ పెట్టుకోవట్లేదో మీలాగే ఆయన కూడా మహానుభావుడు ఏం చేశాడనమాట, మెత్తని తలగడొద్దు అని బాణములే తలగడగా పెట్టుకున్నాడు. ఇంతలో అక్కడికి వైద్యులు వచ్చారు. నీ ఒంట్లో గుచ్చుకున్న బాణములన్నీ నువ్వు అనుమతిస్తే మందు పూసి తీసేస్తాం, మేము మళ్ళీ ఒక రకమైన పసరు పూసి కట్లు కడతాం, మేము శస్త్రచికిత్సకులం, అంటే ఆపరేషన్ చేసేవాళ్ళం. నువ్వు అంటే మాలో కొంతమంది ఎముకల డాక్టర్లు ఉన్నారు, ఆర్థోపెడిక్స్, నెలలో మళ్ళీ నువ్వు యథాప్రకారంగా యుద్ధానికి వెళ్ళగలవు, బాణాలు పీకేయమంటావు అని అడిగితే, ఇది కురుక్షేత్రం, ఏదో ఒక వంకతోటి కృష్ణుడు చూస్తూ పడిపోయాను, ఇలాగే పడిపోయి పైకి పోదాం అనుకుంటున్నాను, మళ్ళీ బతికి ఏమి ఉద్ధరిస్తాను, 130 ఏళ్ళు దాటిపోయాక నాకే కోరికలు లేవు నాయన, మీకు పుణ్యం ఉంటుంది. అలాగని పాపం మీరు డాక్టర్లు కొండంత ఆశతో నా దగ్గరకు వచ్చారు కనుక మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపకూడదు అని మళ్ళీ ధర్మరాజుకేసి తిరిగి బంగారం తెప్పించి వాళ్ళందరికీ కానుకలు కూడా ఇచ్చి మరీ పంపాడు. అప్పుడు కూడా మళ్ళీ డాక్టర్లను ఎక్కడ ఇన్సల్ట్ చేయలే, వాళ్ళకి కానుకలు ఇచ్చి నేను ఇలాగే పడిపోతానన్నాడు. ఇంతలో కొంతమంది అన్నారు, క్షణాల్లో బాగుపడే అవకాశం వస్తే ఎందుకు ఇలాగ చచ్చిపోతాను అంటున్నావు అంటే, నాయన ఎప్పటికైనా చావక తప్పదు, ఈ ప్రపంచంలో చావకుండా ఎవడన్నా ఉంటాడా, చావున కొల్లక డాగవచ్చుని మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచు చచ్చుచు నూట చూచెదరు చావక మానెడు వారి భంగీ చచ్చినవానికేడ్చెదరు చావున కొల్లక డాగవచ్చునే ఎచ్చట బుట్టే అచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిన్. ఒకప్పుడు ఏముడు అన్నాడు, ఈ మనుష్యులు చూస్తే నాకు జాలి వస్తుంది, వాళ్ళ కళ్ళ ముందు ఎంతోమంది పుట్టడం చూస్తున్నారు, పెరగడము చూస్తున్నారు, చావడము చూస్తున్నారు, వార్ధక్యంలో నానా యాతనలు పొందడము చూస్తున్నారు, అయినా మేము మాత్రం చావం, మేము ముసలివాళ్ళం కాము, మాకు జుట్టు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటారటి పిచ్చాళ్ళు. వీళ్ళ కళ్ళ ముందు ఎంతోమంది ఇలాగే అనుకున్నారు ఒకప్పుడు, వాళ్ళంతా క్రమక్రమంగా వృద్ధులైపోయారు, నల్లగా ఒత్తుగా ఉండే జుట్టు కాస్త రాలిపోయిన వాళ్ళు అయ్యారు, తర్వాత వీళ్ళు రాలిపోతున్నారు. అయినా ఎప్పటికప్పుడు కుర్రాళ్ళు ఏమనుకుంటారనమాట, మనం మాత్రం ఇలాగే ఉంటాం, మనం కుర్రవాళ్ళలాగే ఉంటాం అనుకుంటారు. ఈలోపు కొంతకాలానికి వీళ్ళే లేకుండా పోతారు. ఇలా మనిషి పుట్టడం పెరగడం చావడం చూస్తున్నా తాము చావనట్లుగా చచ్చిన వాడి కోసం ఏడుస్తారు. చావుని తప్పించుకుని ఒక్కడైనా బతుకుతాడా శాశ్వతంగా? చావుని ఎవడైనా తప్పించుకోగలడా? మీ గదుల్లో దక్కున్నా లేకపోతే ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ మధ్యలో ఉన్నా, చుట్టూతో బోలెడు అంతమంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకున్నా, ఎంతమందిని పెట్టుకున్నా, చావు అంటూ వస్తే ఎప్పుడొకప్పుడు నిదగా చస్తాడు, అందుకే చచ్చేతావు అన్నారు. కాబట్టి చావు తప్పదు, కానీ చచ్చేదేదో కురుక్షేత్రంలో చస్తాను, ఉత్తరాయణం వచ్చేదాకా ఇక్కడే ఉండి ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలంలో శరీరం విడిచిపెడతాను. మానుగ ధర్మక్షేత్రం వైన కురుక్షేత్రం ఇది, ఈ క్షేత్రంలో చచ్చి శాశ్వత కైవల్యం పొందుతాను, నాకు మాత్రం ఇక శరీర భ్రాంతి లేదన్నాడు ఆయన. కారణం ఇది కురుక్షేత్రం అవడం వల్ల, అన్యక్షేత్రం కాకుండా కురుక్షేత్రంలో చస్తే మంచిది అనుకున్నాడు ఆయన. అందుకే ఆయన ఎవరి మాట వినలేదు. ఆయన సత్సంకల్పంతో చివరిదాకా ఇక్కడే ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా, ఇది భారత యుద్ధం కూడా అయిపోయాక ధర్మరాజు గారికి శ్రీకృష్ణ పరమాత్ముని సలహా మీద అనేక ధర్మ సూక్ష్మాలు చెప్పాడు. అవే శాంతి పర్వం, అనుశాసనిక పర్వం. నేను సంపూర్ణ మహాభారతం గుంటూరులో చెప్పాను, అది యూట్యూబ్లో ఉంది. శాంతి పర్వం, అనుశాసనిక పర్వం తప్పక వినండి, అసలు జీవితంలో ఒకసారైనా వినాలి. వద్దిపర్తి పద్మాకర్ మహాభారతం అని కొట్టేస్తే యూట్యూబ్లో వచ్చేస్తుంది, అది వింటే ఓహో ఇన్ని ధర్మాలు ఉన్నాయా, ఇన్ని సూక్ష్మాలు ఉన్నాయా అని తెలుస్తుంది. ఎప్పటికైనా ధర్మం వినడం వల్ల, ధర్మం ఆచరించటం వల్ల ముక్తి వస్తుంది. అందులో భీష్ముడు ఏమన్నాడు తెలిసిన, కొంతమంది చిన్నవాడు కదా దండం పెట్టకూడదు అనుకుంటారు ఇలాంటి వాళ్ళకి. పురోహితుడిగా ఉన్నప్పుడు బాలుడైనా దండం పెట్టాలి. బాలుడయ్యును పూజ్యుండు పండితుండు, అది ఆదిపర్వంలో చెప్పారు. పండితుడు ఇంత పెసరున్నా వాడికి దండం పెట్టాలి. శంకరాచార్యులు వయసు ఎంత? 32 ఏళ్ళకి చచ్చిపోయాడునా. కానీ ఆయన దగ్గర విద్యను నేర్చుకున్నటువంటి ఆయన శిష్యులు ఆయన కంటే 3 రెట్లు ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు. కాబట్టి వయస్సుతో సంబంధం లేదు, గురువులకు వయస్సు ఏమిటంటే అది వెర్రి. శ్రీకృష్ణుడు 8 ఏళ్ల వయస్సులో ఉంటే నారదుడు వచ్చి దండం పెట్టలేదా? అదేమిటి, కృష్ణుడికి 8 ఏళ్ళే, నాకు 8000 ఏళ్ళు అనుకున్నాడు ఆయన. ఎంత వెర్రి మరొకటి ఉండదన్నమాట. గురువులు మహాత్ములు వాళ్ళు, వాళ్ళకి వయస్సుతో సంబంధం ఉండదు, వాళ్ళ జ్ఞానమే వారి యొక్క వృద్ధి. అందుకే 3 రకాలైన వృద్ధులు ఉన్నారట. ఇద్దరని నిర్ధ విద్యా వృద్ధ, వయోవృద్ధ ధర్మ వృద్ధ, ప్రజ్ఞా వృద్ధ, ప్రశస్త మతగత వృద్ధులు భవమోహమేమి పొందరు. ఈ భూలోకంలో బాగా చదువుకున్న వాడిని విద్యావృద్ధుడు అంటారు. బాగా చదువుకున్న పండితుడు ఏమంటారు? విద్యల్లో వృద్ధుడు వాడు. వాడి వయస్సు 25 ఏళ్ళే ఉండొచ్చు. కాళిదాసు గారికి 16 ఏళ్లకి సమస్త విద్యలు వచ్చాయి. శ్రీకృష్ణుడు 8 ఏళ్లకు 64 విద్యలు నేర్చుకున్నాడు. తెనాలి రామకృష్ణుడికి 21 ఏళ్ళు వచ్చేసరికి ప్రపంచం పట్టనంత పండితుడయ్యాడు. కాబట్టి అందరికంటే గొప్పవాళ్ళు విద్యావృద్ధులు. విద్యలు బాగా చదువుకున్న వాళ్ళు వృద్ధుల కింద లెక్క. తర్వాత 2 వాళ్ళు వయోవృద్ధులు, వయస్సులు వృద్ధులు. 90 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక వయస్సును పెట్టి వాళ్ళని గౌరవించి తీరాలి. ఇంకా 3వాడు ధర్మవృద్ధ ప్రజ్ఞావృద్ధులు వాళ్ళు, అంటే ధర్మము, ధర్మము వల్ల వచ్చే తెలివితేటలు. ధర్మం అన్నిటికంటే గొప్పది కనుక ధర్మమును విడిచిపెట్టకుండా ఆచరించేవాడు కూడా పెద్దవాడి కింద లెక్క. అంటే పెద్దవాళ్ళు ఎంతమంది అన్నమాట? చదువులో పెద్దవాడు, ధర్మంలో పెద్దవాడు, వయస్సులో పెద్దవాడు. ఈ ముగ్గురులో మళ్ళీ ముందు ఎవరికి నమస్కరించాలి అంటే ముందు ధర్మవృద్ధుడికి నమస్కరించాలి. ధర్మాన్ని నిత్యం ఆచరించేవాడు అందరికంటే గొప్ప వృద్ధుడు. ఆ తర్వాత విద్యావృద్ధుడు, ఆ తర్వాతే వయోవృద్ధుడు అన్నారు. కాబట్టి వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించే మహానుభావుడైనటువంటి భీష్ముడు శాంతి పర్వాన్ని, ఆనుశాసనిక పర్వాన్ని ఏక దాటిన ధర్మరాజునే ఒక మహానుభావుడిని శ్రోతగా పెట్టుకుని కృష్ణ పరమాత్మ సమక్షంలో నీతులు చెప్పాడు. అప్పటికి ఆయన ఏమన్నాడంటే, కృష్ణ నా శరీరం అంతా వణికిపోతుంది, నరాలన్నీ గుంజుకుపోతున్నాయి, తిండి లేదు కదా ఇక్కడ ఉన్నంతకాలం, అన్నిటికీ మించి లోపలికి బాణాలు గుచ్చుకుపోయి ఉన్నాయి, శరవేదన వల్ల నా సర్వాంగములు కంపిస్తున్నాయి, అంత వణికిపోతున్నాను, నాలుక పిడుచు కట్టుకుపోయింది, ఏం ఉపన్యాసం చెప్పగలను అన్నాడు పాప ఆయన. అప్పుడు కృష్ణుడు, నువ్వు ధర్మరాజు గారికి ఉపన్యాసములు చెప్పి సందేహములు తీర్చేంతకాలం నీ శరీరంలో నేను ప్రవేశిస్తాను, నీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఓపిక వస్తున్నాడు ఆయన. అంటే పేరుకు నువ్వు చెబుతావు కానీ లోపలుండి చెప్పేది నేనే అని ఆవహించగానే వెంటనే అప్పటి నుంచి మళ్ళీ ధర్మరాజు గారికి సందేహాలు తీర్చేంత వరకు అస్సలు ఆయన శరీరంలో ఎక్కడ బడలిక లేదటండి, అద్భుతంగా ఉపన్యాసం చెప్పేశాడు ఆయన. పోనీ మనకు అనుమానం రావచ్చు, ఇదేదో కృష్ణుడే చెప్పచ్చు కదా మధ్యలో ఈయన ఎందుకు ఎన్నుకున్నాడని. కృష్ణుడు ఎన్ని చెప్పినా సపోర్టు చేస్తాడు. కృష్ణుడు నా మీద ప్రేమతోటి నన్ను సమర్థిస్తున్నాడు, నేను చేసింది తప్పేమో అనే భావన ఇంకా ధర్మరాజులో ఉందిట. కృష్ణుడికి నేనంటే ఎక్కువ ప్రేమ, ప్రేమ వల్ల నేను చేసిన తప్పులు ఉప్పులు అంటున్నాడేమో అని ఒక రవ్వంత అనుమానం ఉందిటండోయ్. అదే భీష్ముడి దగ్గర అయితే ధర్మాధర్మ విచక్షణ ఉన్నవాడు గనక పక్షపాతం లేకుండా చెబుతాడు. అందుకని భీష్ముడి ద్వారా చెప్పించాడు. ఎవరు చెబితే వాడికి అవతల వాడికి ఎక్కుతుందో వాడి ద్వారా చెప్పించాలి. కొంతమందికి మనం చెబితే ఎక్కదు. అటువంటి అప్పుడు ఏం చేయాలన్నమాట, రే కూర్చో అంటే కూర్చోరు కొంతమంది. అప్పుడు పోలీసు అని పిలవటమే, వాడు వచ్చి కర్రతో బుర్ర మీద కొడితే ఇహ మళ్ళీ వాడు లేవడం. ఎవరు పెడితే వాడు చెప్తే వెండి వాడు చూడండి, మీరు సెల్ ఫోన్ జేబులో పుచ్చుకుని వెళ్ళొద్దు అని నాతో పాటు విమానంలో ప్రయాణం చేస్తున్న వాడిని సెక్యూరిటీ చెక్ దగ్గర చెప్పాను. చిలక్కి చెప్పినట్టు సెల్ ఫోన్ వాడు తీసేస్తాడు రాని, ఏం తీస్తాడండి గురువు గారు అని నన్ను ధిక్కరించి వెళ్ళాడు. వాడిని మళ్ళీ బయటికి గెంటేశారు. చచ్చి చెడి చివరి క్యూకి వెళ్ళిపోయాడు వాడు. గంటన్నర సేపు ఆ క్యూలో నిలబడ్డాడు వాడు. తంటా పడితే కానీ గురువులు చెప్పిన మాట తలకెక్కదన్నమాట. కాబట్టి ఎప్పుడైనా అనుభవం ద్వారా తెలుసుకోవాల్సింది. అందువల్ల ఎవరు చెప్పాలో వాళ్లే చెప్పాలి. సెక్యూరిటీ వాడు చెబితే వెనక్కి వెళ్తాడు, కానీ మనం చెబితే వాడు వెనక్కి వెళ్ళడం. అలాగే ఎవరు ఏ విషయమును బోధిస్తే సూటిగా ఎక్కుతుందో అది కృష్ణుడికి తెలుసు గనక భీష్ముడి ద్వారా పని చేయించాడు. ఈ ప్రదేశంలో సంకల్ప శుద్ధికి ధర్మాధర్మములకు సంబంధించిన మరొక అద్భుతమైన కథ ఉన్నది. భీష్ముడు పడిపోయిన తర్వాత 4.5 రోజులు 4.5 డేస్ ద్రోణాచార్యుల వారు సేనానాయకత్వం వహించాడు. 5 రోజులు అంటారు కానీ 5 రోజులు లేదు, 4వ రోజు మధ్యాహ్నానికే చచ్చిపోయాడు ఆయన. ఆయన చచ్చిపోయాక ఎవడూ లేకుండా ఎవడి దారిలో వాడు యుద్ధం చేసేశారు. చీకటి పడేదాకా భయంకర యుద్ధం చేసేసాడండి. అదేం చెప్పాలంటే భీష్ముడు 10 రోజులలో సృష్టించిన విధ్వంసం కంటే ద్రోణాచార్యుడు ఆ 4.5 రోజుల్లో సృష్టించిన విధ్వంసం ఎక్కువ. భీష్ముడికి ఎంత కాదనుకున్న ధర్మం ఉన్నది, కానీ ద్రోణాచార్యుడు అలా కాదు. దుర్యోధనుడు పొగిడినా దెప్పినా కసి పట్టలేక పాంచాలుల మీద ముఖ్యంగా విరాట్రాజు గారి సైనికుల మీద విరుచుకు పడిపోయాడు. ఇష్టంతో చంపేశాడు. అసలు అభిమన్యుడు తెచ్చే కిటుకు చెప్పింది ఆయనే. ఆయన కనుక ఆ కిటుకు చెప్పకపోతే అభిమన్యుడు చావడు. దానికి గల కారణం ద్రోణుడికి ఒకటే, ముఖస్థుతికి లొంగిపోతాడు. కొంతమంది ఉంటారు కర్మ, ఎవడన్నా మొహం దగ్గర 2 పొగడతలు పొగిడితే లొంగిపోతారు. పాపం అంత అమాయకుడు ద్రోణుడు అంటే వెర్రాడు పాపం. దాంతో వీరావేశంతో యుద్ధం చేసి పారేశాడు. ఆ సమయంలో ఒకరోజు యుద్ధం ఓ తమాషా యుద్ధం. అభిమన్యుడు 3వ రోజు యుద్ధంలో చచ్చిపోయాడు. దాంతో ఏమైపోయింది, 4వ రోజు సైంధవుణ్ణి చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. రేపు సూర్యుడు అస్తమించేలోపు సైంధవుడి తల నరకకపోతే నేను గాంధీవంతో పాటుగా అగ్నిజ్వాలలలో ప్రవేశించి శరీరం విడిచిపెట్టేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. దానికి కారణం ఏమిటి, పాండవులు పద్మవ్యూహంలోకి ప్రవేశించకుండా సైంధవుడు అడ్డుకున్నాడు. దాంతో అర్జునుడికి వాడి మీద కోపం వచ్చింది. చాలా పెద్ద కథ 2 ముక్కల్లో చెబుతాను అనమాట. రేపు సూర్యుడు అస్తమించేలోపు వాడిని చంపుతాను, సూర్యుడు అస్తమించేలోపు వాడిని చంపకపోతే గాంధీవంతో సైతంగా అగ్నిలో దూకుతానన్నాడు. కొంప ముంచేసేవరా బాబా, అలా ఇంటికి ప్రతిజ్ఞ చేసామన్నాడు కృష్ణుడు. నువ్వు ఉన్నావుగా అది ధైర్యం అన్నాడు ఆయన. కొసమేరు 10 నువ్వు ఉన్నావనే ధైర్యంతో ఆ ప్రతిజ్ఞ చేశాను, అయినా నాకు తెలియదా వాడెంత వాడి బలం ఎంత అన్నాడు. అప్పుడు ఒక తమాషా జరిగింది. సాయంత్రం వేళ ప్రతిరోజు అర్జునుడు పడుకునే ముందు శ్రీకృష్ణుడిని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన కాళ్ళు బంగారు పళ్ళెంలో పెట్టి కడిగి, ఏది ఈ సమంత పంచక జలంతో కాళ్ళు కడిగి కృష్ణుడి కాళ్ళు, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని ఆయన వంటి గంధం పూసి మెడలో దండ వేసి కాళ్ళ మీద పసుపు పారాణి పూసి ఆయనకి నైవేద్యం పెట్టి మొత్తం మీద పూజించి అప్పుడు వెళ్ళి పడుకుంటాడు. ఈరోజు కూడా అలాగే కృష్ణుడిని పూజించి తెల్లవారితే సైంధవుణ్ణి చంపాలి గనక సైంధవుణ్ణి చంపడానికి భగవద్ అనుగ్రహం నాకు కావాలి, కావాలి గనక నేను ఈ పూట మంచం మీద పడుకోనని దర్భలు వేసుకు పడుకున్నాడు. పడుకున్న గంటకి ఆయన దగ్గరికి మళ్ళీ కృష్ణుడు వచ్చాడు. ఇదేమిటి కృష్ణ, ఇప్పుడేగా నేను పూజించాను, అప్పుడే ఎందుకు వచ్చావు అన్నట్టు ఆయన. నీతో పనుంది నడు అని కృష్ణుడు వెంటనే రెక్కపుచ్చుకొని బయటికి తీసుకొచ్చాడు. బయట శ్రీకృష్ణ పరమాత్మ రథం ఉన్నది. ఆ రథానికి శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకములని 4 గుర్రాలు ఉంటాయి. ఈ గుర్రములు పూంచిన రథంలోకి అర్జునుడిని కూర్చోబెట్టి ఎక్కించి తానే రథం తోలాడు. రువ్వున రథం ఆకాశానికి ఎగిరిపోయింది, నేల మీద వెళ్ళలేదు అది. అలా సమస్త లోకాలు దాటింది ఆకాశంలోకి వెళ్ళి, ఈ భూలోకం దాటింది, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకం దాటి ఒక దివ్యలోకానికి వెళ్ళింది. ఆ ప్రాంతం అంతా తెల్లని కాంతితో స్వచ్ఛంగా మెరిసిపోతుంది. ఆ మహత్తర లోకానికి వెళ్ళగానే ఆయన తెల్లబోయి, అర్జునుడు ఎక్కడికి తీసుకొచ్చావన్నట్ట, రేపు నువ్వు సైంధవుణ్ణి చంపాలి, చంపాలంటే ఒక మహానుభావుడు అనుగ్రహం కావాలి ఇక్కడికి తీసుకొచ్చానందుకే, ఆ మహానుభావుడు ఎవరో నీకే తెలుస్తుంది కాసేపు బాగన్నాడు. అనగానే రథం ఆగిపోయింది. వెంటనే వీళ్ళు రథం దిగి నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ ఎదురుగా ఒక పెద్ద సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద ఒక మహానుభావుడు కూర్చున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు, రవిశశివన్ని లోచనుడు. ఆయనకి మూడు కళ్ళు ఉన్నాయి, సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్నిహోత్రుడు మూడవ కన్ను. ఈ విధంగా మూడు కళ్ళతో ఉన్నాడు. ఆయన మంచి కిరీటం ధరించాడు. కిరీటం వెనక జటాజోటాలు ఉన్నాయి. చంద్రుణ్ణి, అష్టమి నాటి చంద్రుణ్ణేమో రేఖ కింద తన శిరస్సు మీద పెట్టుకున్నాడు. ఆయన పక్కనే మంచి ఎర్రని వర్ణంతో ఒక సుందరి మెరిసిపోతోంది. ఆయన శరీరం ఆపాదమస్తకం తెల్లగా ఉంది. ఆయన మెడలో ఒక గొప్ప సర్పం ఉన్నది. ఆ సర్పం కూడా తెల్ల సర్పం. ఆయన యజ్ఞోపవీతంగా సర్పాలు వేసుకున్నాడు. ఆయనే పరమశివుడు. శివుడు నిజానికి కిరీట ధారణతో పరమసుందరంగా ఉంటాడు. అందుకే కొన్ని చోట్ల పటాల్లో చూసారా, శివపార్వతులు కిరీట ధారణ చేసినట్టుగా కనపడతారు, కొన్ని చోట్ల జటాజోటాలతో ఉంటారు. ఇక్కడ శివుడు సుందరాకారుడై దర్శనమిచ్చాడు. వెంటనే కృష్ణార్జునులు వెళ్ళి భక్తితో స్తోత్రం చేశారు. చాలా గొప్ప స్తోత్రం చేశారు. అక్కడ 8 శ్లోకాలు సంస్కృతంలో ఉన్నాయి, తెలుగులో 3 పద్యాలు తిక్కన గారు రాశారు. స్తోత్రం అవగానే ఆ పరమేశ్వరుడు, రండి రండి, మీ ఇద్దరికీ స్వాగతం, ఏం కావాలో కోరుకోండి అన్నాడు. మా అర్జునుడు నీ భక్తుడు, నా శిష్యుడు, రేపు సూర్యాస్తమయంలోపు సైంధవుణ్ణి చంపాలి, అలా ప్రతిజ్ఞ చేశాడు, లేదంటే ఆయనే ఉండడు. నీ అనుగ్రహం ఆయన మీద ఉంటేనే, అర్జునుడి మీద ఉంటేనే సైంధవుణ్ణి ఆయన చంపగలడు. దయతో అతనికి పాశుపతాన్ని మరొక్కసారి ప్రసాదించు అన్నాడు కృష్ణుడు. ఇదివరకే అర్జునుడికి ఇచ్చాను, కానీ శోకంతో పాశుపత మంత్రం ఎక్కడ మర్చిపోతాడో అని నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చినట్టున్నావు కదా అని ఆ శివుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, అర్జున దూరంగా ఒక చెరువు ఉన్న చూడు, అమృతం అయ్యమ్మగు ఉల్ల పద్మాకరం బుపంతకేగుము, అక్కడ ఒక పద్మాకరం ఉన్నది, ఆ చెరువు అమృతమయం, పూర్తిగా అందులో ఉన్న నీరంతా అమృతం తప్ప మరేం కాదు, నీరుతో కాదు అమృతంతో నిండిన చెరువు అది. ఆ చెరువు మధ్యలో ఒక ధనుస్సు, ఒక గొప్ప బాణం ఉంటాయి, ఆ ధనుస్సు బాణము ఇక్కడికి తీసుకురా, నీకు పాశుపతం మళ్ళీ ఇస్తానన్నాడు శివుడు. వెంటనే అర్జునుడు ఆయనకి నమస్కరించి కృష్ణుడిని అక్కడే వదిలి చెరువు దగ్గరికి వెళ్ళాడు. చెరువు మధ్యలో చక్కని పద్మం ఉంది. ఆ పద్మం మీద పెద్ద ధనుస్సు ఉంది, కొండంత ధనుస్సు అది. ఆ ధనుస్సు పక్కన పెద్ద భయంకరమైన అగ్నిజ్వాలలాగా వెలిగిపోతున్న బాణం ఒకటి ఉన్నది. చూడ్డానికి అది బాణం కానీ వెలిగిపోతుందట, జ్వాలలతో వెలిగిపోతుంది. అర్జునుడు దగ్గరికి వెళ్ళగానే హఠాత్తుగా ధనుస్సు కొండ చెరువులాగా బుస్సుమని మీదకు వచ్చింది, బాణం పావులాగా కాటియడానికి మీదకు వచ్చింది. వెంటనే అర్జునుడు ఇది శివమాయాన్ని గ్రహించి, నేను భక్తితో ఈశ్వరుడికి నమస్కరిస్తున్నాను, నేను వీటిని ఎత్తుకుపోవడానికి రాలేదు, పరమేశ్వరాజ్ఞతో వీటిని పరమేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చానని వాటికి నమస్కరించాడు. అలా శివుణ్ణి తలుచుకుని నమస్కరించడంతో మళ్ళీ ధనుస్సు ధనుస్సు కింద, బాణం కింద కనబడ్డాయి. వెంటనే వాటిని భక్తితో పుచ్చుకుని కళ్ళకద్దుకొని శివుడి దగ్గరికి పట్టుకొచ్చాడు. శివుడికి ఇవ్వాలో వద్దా అనుకుంటూ ఉంటే శివుడి పక్కన ఒక బ్రహ్మచారి దర్శనమిచ్చాడు. ఆ బ్రహ్మచారి 30 వయస్సుతో ఉన్నాడు. ఆయన పరమేశ్వరుడికి డైరెక్ట్గా అలా మనం బాణాలు ఇవ్వకూడదు ఆయన అని తన చేత్తో దాన్ని తీసుకున్నాడు. ఇంతకీ పక్కనున్న బ్రహ్మచారి ఎవరో తెలుసా, శివుడి యొక్క మరొక అవతారం మేధాదక్షిణామూర్తి. శివుడు అనేక రూపాలతో ఉంటాడు. దక్షిణామూర్తి రూపంతో ఉన్న ఆయన ఈ ధనుస్సు తీసుకుని బాణం తీసుకుని, చూడు అర్జున ఇలా ఎక్కుపెట్టాలి అని ఎక్కుపెట్టి ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉచ్చరించాడు. ఈ మంత్రం ఉచ్చరిస్తే ఈ బాణం పాశుపతము అనే పేరుతో ఒక అస్త్రంగా మారుతుంది. పశుపతి అంటే శివుడు, శివుడికి సంబంధించిన బాణము గనక దీనిని పాశుపతము అంటారు. ఈ బాణములో శివశక్తి ఉంటుంది. ఆ బాణం వెళ్ళి నువ్వు ఏం పని చెబితే ఆ పని చేస్తుంది అని మంత్రోచ్చారణ చేశాడు. ఇప్పుడు మంత్రోచ్చారణ ఎక్కుపెట్టే విధానం తెలుసుకుని మళ్ళీ బ్రహ్మచారి దగ్గర నుంచి ఆ బాణము ధనుస్సు పుచ్చుకుని పద్మాకరంలో పెట్టి తిరిగి వచ్చి కృష్ణుడితో పాటు శ్రీ పరమేశ్వరుడికి నమస్కరించాడు. ఇద్దరూ తిరిగి అక్కడి నుంచి బయలుదేరారు. మీ ఇద్దరూ నరనారాయణులు, నీవు నారాయణుడు, ఇతడు నరుడు, కారణ జన్ములు మీరు దుష్ట శిక్షణ కోసం భూలోకంలో అవతరించారు. ఆ దుష్ట శిక్షణ అయ్యేదాకా నారాయణ కటాక్షం వల్ల నరుడు ఏమాత్రం బెసకడు. నారాయణుడు ఉన్నంతకాలం నరుడు ఉంటాడు. ఆ తర్వాత మీరు ధర్మ సంస్థాపన పూర్తయ్యాక తిరిగి మీ లోకాలకు పండి అని శివుడు చెప్పగానే వీళ్ళు రథం ఎక్కి తిరిగి ఇంటికి వచ్చేశారు.